व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोस्तुते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఈ నవరాత్రి లోపల గాయత్రి మహావిజ్ఞానము సూక్ష్మీకరణ సాధన కుండలిని విద్య పూర్తి చేయాలి అని మన సంకల్పం. చేత కొంచెం మార్పు వచ్చింది. పొద్దున్న 7 to 9, ఈవినింగ్ 6:30 to 8:39. అలాగా ఎంత తొందరగా మనం ఎన్ని పుస్తకాలు పూర్తి చేయగలుగుతాము అన్ని పుస్తకాలు మనం పూర్తి చేయాలి. కానీ పుస్తకాలు పూర్తి చేయటం ముఖ్యం కాదు, అవగాహన చేసుకోవటం, అవగాహన చేసుకున్నది రాయటం, రాసింది క్రమబద్ధంగా పుస్తక రూపం ఇవ్వటం, దానికి మళ్ళా ఇంగ్లీషే వెర్షన్ తయారు చేయటం, ఇదంతా కూడా మనకి సెప్టెంబర్ 15 లోపల అయిపోవాలి. 15 రోజులుంది. ఇంచేత ఆ యాంగిల్లో ఆ స్పీడ్ మనం తట్టుకుని దానికి కావలసినటువంటి మానసిక స్థితి తెచ్చుకోవాలి. ఆ మానసిక స్థితి రావటానికి మీరు బ్రాహ్మీ సాధన చేయవలసి ఉంటుంది. చెట్టు కొంతమంది అడుగుతున్నారు ఆ ఊపు తట్టుకోలేకుండా ఉన్నామని. తట్టుకున్నా తట్టుకోకపోయినా జరిగేది జరిగేది. ఎండాకాలంలో ఎండ బాధ తట్టుకోలేకుండా ఉన్నామంటే పాపం సూర్యులంగారు ఏం చేయలే, ఆయన ఆయన మూడ్లోనే ఉన్నాడు. మీరు తట్టుకోగలిగితే తట్టుకోవాలి, లేకపోతే దానుకోవాలి. అంచేత ఆ బ్రాహ్మీ సాధన గాయత్రి చిత్రావళిలో మనం చేసుకున్నటువంటి బ్రాహ్మీ సాధన, దాన్ని ఏకముఖి గాయత్రి అని కూడా అంటాం. చాలా గాయత్రి మన పరివార పుస్తకాల్లో కవర్ పేజ్ అదే, ఓము ఓము మధ్యలో హంసవాహిని గాయత్రి, ఆ కమండలం ఆ పుస్తకం, ఆ కాలి మడత, ఒక కాలు మడిచుంటుంది ఒక కాలు కిందకుంటుంది. దానిని మీరు నిరంతరం దర్శించుకుంటూ ఉంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సలహా అది, గందరగోళంగా ఉంది అనిపించిన వాళ్ళకి. సరే, గాయత్రి చిత్రావళి మనం మొదట మొదలెడతాం. మనం ఈ గాయత్రి చిత్రావళి ఋషులు అందజేసినటువంటి ఉపాసనా మార్గంలో ఓ విలక్షణమైనటువంటి ప్రక్రియ. ఏంటి ఆ ఉపాసనా మార్గం? మానవ శరీరము, మానవ శరీరములో ఉన్నటువంటి మానసిక స్థితి, అదే రాక్షసత్వానికి దైవత్వానికి కారణం అవుతుంది. శరీరం ఒకటే, రాక్షసి గుణాలుంటే రాక్షసులు అంటాం, దైవీ గుణాలుంటే దేవత్వం అంటాం. శరీరంలో మార్పు రాదు, మార్పు వచ్చేది మానసిక స్థితిలో. గాయత్రి చిత్రావళిలో గురుదేవులు 24 రకాల మానసిక స్థితులు, అందులో రకరకాలైనటువంటి స్థితుల గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. అక్కడ మీరు జపం చేయటం ముఖ్యం కాదు. గాయత్రి చిత్రావళిలో మీరు చేసేదేమీ లేదు, అది అర్థం చేసుకోండి చాలా స్పష్టంగా. మీరు దర్శించేదే అంతాను, చూసేదే. మొట్టమొదట ఏం చూశాం మనం? గాయత్రి మంత్రము సాధకుడు ఉచ్చారణ చేస్తున్నాడు, గాయత్రి మాత వరకు ఆ మంత్రశక్తి వెళ్తోంది. దర్శించండి, గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేయకండి. మీరు గాయత్రి మంత్రాన్ని మీరు దర్శించాలి మీకు నచ్చిన లిపిలో. సంస్కృత లిపి కావచ్చు, దేవనాగరి లిపి అంటాం అది, తెలుగు లిపి కావచ్చు, ఏదైనా లిపి కావచ్చు, దాన్ని దర్శించిన తర్వాత రెండోది చిత్రం ఏం చెప్పుకున్నాం మనం? గురువు గాయత్రి. మూడోది ఏం చెప్పుకున్నాం మనం? పంచముఖి గాయత్రి. నాలుగోది బ్రాహ్మి, దాని తర్వాత వైష్ణవి. అంతవరకు చెప్పుకున్నాం కదా. ఇంకా ఇవాళ శాంభవి యొక్క దివ్య శక్తి మనము దర్శనం చేసుకోవాలి. బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, రకరకాల పేర్లు. పేర్ల జోలుతో గందరగోళం పడకండి మీరు. బ్రాహ్మి శక్తి అంటే జ్ఞానము, వైష్ణవి శక్తి అంటే పరిపాలన, శాంభవి శక్తి అంటే లయకారము. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఆ శాంభవి శక్తికి కావలసినటువంటి బొమ్మ చూడండి, వృషభ వాహనము, ఎద్దు మీద గాయత్రి మాత కూర్చునుంది. ఇది పెద్ద చేంజ్ తీసుకురావాలి, నువ్వు మర్చిపోయేవాళ్ళు కదా. ఇక్కడ చూద్దాం. దాని తర్వాత మెడలో పాములు ఉన్నాయి. శివుడికి కావలసినట్టే మూడో కన్ను ఉంది, త్రిశూలం ఉంది, డమరు ఉంది. ఇదే మీరు ఊహించాలి. కళ్ళు మూసుకుని ఎదురుకుండా ఒక వృషభం, ఆ వృషభం మీద ఆ గాయత్రి మాత కూర్చునుంది. ఒక చేతిలో త్రిశూలం ఉంది, ఒక చేతిలో డమరు ఉంది, నుడిటి మీద మూడో కన్ను ఉంది. ఇది దర్శించటమే మీరు చేయాల్సింది, అంతకంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. సూర్యోదయం అయింది, సూర్యుడి యొక్క శక్తి మీకు రావాలి అంటే మీరు చేసేది ఏముంది? చేసేలేదు, సూర్యుడే చేస్తాడు. మీరేం చేసేదేం లేదు. ఎటు చేయంటే సూర్యుడిని గమనించుకోవాలి, కిటికీ తలుపులు తెరుచుకోవాలి, తెరలు అవి ఏవైనా అడ్డుంటే అడ్డు తీసుకోవాలి, నీడ పడుతూ ఉంటే నీడలోంచి సూర్యకిరణాలు పడే చోటుకి వెళ్ళాలి. అది మీరు చేసేదే తప్ప సూర్యుడి యొక్క శక్తిని మీ అంతటి మీరేమీ చేయలేరు. పశ్యంతి స్థాయిలో కళ్ళు మూసుకుని ఎప్పుడైతే ఈ స్వరూపాన్ని మీరు ఊహిస్తారో, ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిని కూడా మీరు తెచ్చుకోవాలి. అది సాధనా రహస్యము. అది తెచ్చుకుంటే ఆ శాంభవి శక్తి మీకు ఉపయోగపడుతుంది. శాంభవి శక్తి ఎప్పుడు ఉపయోగించుకోవాలి? ఆ గాయత్రి శక్తి యొక్క 24వ వంతిది. 24 శక్తులు ఉన్నాయి కదా, అందులో ఒక భాగం ఇది. ఆ శాంభవి శక్తి మనం ఎప్పుడు ఉపయోగించుకుంటాం అంటే జీర్ణమైపోయి నాశనానికి దగ్గరగా ఉండి ఇంకా దాన్ని మనం నిలబెట్టలేము, దానికి మళ్ళా ఒక కొత్త ప్రక్రియ చేసుకోవాలి, ఒక నూతన నిర్మాణం చేసుకోవాలి. దాన్నే మనం దేవాలయాల భాషలో జీర్ణోద్ధరణ అంటాం. అలాంటివి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మన చుట్టూరా ఏర్పడినప్పుడు, ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడి ఉన్నాయి సమాజంలో. మీరు మళ్ళా తిరిగి ఆ భూతకాలంలో ఉన్నటువంటి ఆదర్శాలు, భూతకాలంలో ఉన్నటువంటి విలువలు, ఇదివరకు వ్యక్తుల జీవితాలలో ఉండేటటువంటి ఆలోచన సరళి మీరు ఇంకా తీసుకురాలేరు. నాశనం అయిపోయేవి. ఎందుకు నాశనం అయిపోయో మీరు గమనించుకోండి. ధర్మము ఎప్పుడూ ఒక ఆదర్శాన్ని చెప్తుంది. రాముడు అదొక ఆదర్శం, కృష్ణుడు ఒక ఆదర్శం, పరశురాముడు ఒక రకమైనటువంటి ఆదర్శం. ధర్మం ఏం చెప్తుంది అంటే మనం ఒక ఉచ్చస్థాయికి వెళ్ళాలి. ఆ ఉచ్చస్థాయికి వెళ్ళటానికి కావలసినటువంటి జీవిత లక్ష్యాలను తెలుపుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ధర్మం మీకే ఆదర్శాన్ని ఇవ్వటం లే. అంచేత ఎన్ని ధర్మాలున్నా మనిషి ఒకేలాగున్నాడు. శాంభవి శక్తి ఒక ధర్మాన్ని మీకు తెలుపుతుంది. ఆ ధర్మాలు ఎలా తెలుస్తాయి మీకు? శాంభవి శక్తి యొక్క వాహనము వృషభము, ఎద్దు. ఎద్దు యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే సహిష్ణుత, ఓర్పు. చాలా ఓర్పు ఉంటుంది ఎద్దుకి. రెండు, శ్రమశీలత, కష్టపడగలదు, నిరంతరం కష్టపడగలదు. తర్వాత ఎద్దుని మనం దేనికి ఉపయోగిస్తాం? దున్నతానికి ఉపయోగిస్తాం. నూతన నిర్మాణానికి కావలసినటువంటి పంటలు వేయటానికి కావలసినటువంటి విత్తనాలను నాటుకోవటానికి కావలసినటువంటి పరిస్థితులని తయారు చేస్తుంది. ఆ మానసిక స్థితి తెచ్చుకోవాలి మనం. ఆ మానసిక స్థితి తెచ్చుకుని ఏం చేయాలి మనం? వృషభం మీద ఎక్కాం అంటే ఏంటి? ధర్మం గురించి తెలుసుకుంటాం. ధర్మం అంటే ఏ ధర్మం? హిందూ ధర్మం గురించా? ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మం, ప్రకృతి యొక్క నియమాలు. ధర్మం అంటే అదొక్కటే గుర్తుంచుకోండి మీరు. మనం ఎంతలాగా మన ధర్మం భ్రష్టు పట్టిపోయిందంటే అసలు ధర్మం యొక్క నిర్వచనం మర్చిపోయాం మనం. చాలా జాగ్రత్తగా మళ్లీ మళ్లీ ఈ విషయాన్ని మీరు గమనికలోకి తెచ్చుకోండి. ధర్మం అనేది ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలు. అగ్ని యొక్క ధర్మం కాల్చడం, వెలుతురివ్వటం, వేడిమినివ్వటం. నీటి యొక్క ధర్మం పల్లం వేపు వెళ్ళటం, చల్లగా ఉంచటం. రసాన్ని, బీజాల్లో ఉన్నటువంటి సంస్కారాలని బయటికి తీయటం. నీరు అదే, నీరు పోయకుండా మీరు పంటలేమొస్తాయి? ఇవంతా ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు. మనమేం చేస్తాం? అగ్నిని, నిప్పుని పక్కపక్కన పెడతాం, కలశంలో జలం పెట్టుకుంటాం, దానిపైన వీలవుతే ఒక దీపం వెలిగిస్తాం. ఎందుకు వెలిగిస్తాం? మనము కూడా మనలో ఉన్నటువంటి సంస్కారాలని బయటికి తీయాలి. నిద్రాణమై ఉన్నటువంటి సంస్కారాలు, చిన్నపిల్లలందరూ ఒకలాగే ఉంటారు, పెద్దవాడయ్యాక వాడిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రతిభలు బయటకు వస్తాయి. దేనివల్ల వస్తాయి? విద్య వల్ల వస్తాయి, వాడు చేసే తపస్సు వల్ల వస్తాయి. ఆటలో కూడా వాడు నిష్ణాతులు అవుతారంటే తపస్సు చేయాల్సిందే కదా, కోచింగ్ తీసుకోవాల్సిందే, గంటలు గంటలు ఆడాల్సిందే వాడు. అంచేత నీరు అక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? మనలో ఉన్నటువంటి సంస్కారాలకి కావలసినటువంటి వాతావరణం ఇవ్వాలి. మనం నీరు అక్కడ పెట్టడంలో, కలశం అక్కడ పెట్టడంలో మన ఉద్దేశం ఏంటి అంటే నీళ్లను పెట్టుకుంటామని కాదు. మనం గుర్తు చేసుకోవాలి మనలో ఉన్నటువంటి సంస్కారాలను బయటకు తీయాలి అని. బారికి వెళ్ళి తాగుబోతు వాళ్ళ మధ్యన కూర్చుని యోగ విద్య యొక్క సంస్కారాలు బయటికి రావాలి అంటే ఎలా వస్తాయి? రావు. యోగ విద్య యొక్క సంస్కారాలు రావాలంటే మీరు ఎలాంటి చోట్లకి వెళ్ళాలి? యోగ విద్య గురించి చర్చించుకునేటువంటి వ్యక్తులు, యోగా ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా ఉంటే అలాంటి చోటకి వెళ్ళాలి. కలశం అది తెలుపుతుంది మీకు. కలశంలో ఉన్నటువంటి నీరు, మీరు నీరు పోయటం నేర్చుకోండి. మీరు ఏ కోరికలు అయితే కోరుకుంటున్నారో, మీలో ఉన్నటువంటి ఏ సంస్కారాలను మీరు తీసుకోవాలి, బయటకు తీసుకురావాలనుకుంటున్నారో వాటికి నీరు పోయండి అని. నీరు పోసాం, నీరు పోసినంత మాత్రాన సరిపోదు. క్లాసుకి వెళ్ళాం, ఓ సబ్జెక్ట్ చెప్పాడు, ఇంటికి వచ్చాక ఏం చేయాలి? మళ్ళా మీరు దాన్ని మననం చేసుకోవాలి. జ్యోతి, ఆ జ్ఞానం మీదైపోవాలి. జ్యోతితో ఇంకొక జ్యోతి వెలుగుతే మొదటి జ్యోతి ఎంత వెలుతురుస్తుందో రెండవ జ్యోతి కూడా అంతే వెలుతురుస్తుంది. ఆ ప్రక్రియ జ్ఞానం మీదైపోయిన తర్వాత మళ్ళా మీరు ఆ పుస్తకాలు చదవక్కర్లే. ఈ భావాన్ని అర్థం చేసుకుంటూ త్రిశూలం ఉంటుంది. శాంభవి చేతిలో త్రిశూలం ఉంటుంది, ఇంకో చేతిలో డమరు ఉంటుంది. ఏం చేయాలి? మూడు లేనటువంటి పరిస్థితులు మనిషిని ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటాయి. ఒకటి అజ్ఞానము, రెండు అభావము, లేమి, వనరులు లేకపోవటం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం. మూడవది పరిస్థితులు అనుకూలంగా ఉన్నా మీకు శక్తిహీనత ఉండొచ్చు, అశక్తి. ఈ మూడింటిని జ్ఞానము, భావము, శక్తి, ఈ మూడు ధారలతోనూ మీరు కావలసినటువంటి ఏకాగ్రతను, తన్మయత్వాన్ని తెచ్చుకుంటాను అన్నది త్రిశూలం. ఆ త్రిశూలాన్ని మీరు మళ్ళా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. త్రిశూలం చూస్తూ కూర్చుంటే ఏమవ్వదు, త్రిశూలాన్ని మీరు ఉపయోగించుకోవాలి. పెన్ను చూస్తూ కూర్చుంటే అది రాస్తుందా? పెన్నును ఉపయోగించుకోవాలి. శాంభవి చేతిలో, శివుడి చేతిలో ఉన్నటువంటి త్రిశూలం ఏం చెప్తుంది అంటే, ముందు మీకు వచ్చేటటువంటి బాధలన్నీ కూడా అజ్ఞానం వల్లే. రెండేంటి మీకు వచ్చేటటువంటి బాధలు? లేమి వల్ల, కావలసినటువంటి పరికరాలు లేకపోవటం వల్ల. మూడోది ఇవి రెండు ఉన్నా ఉపయోగించుకునేటటువంటి శక్తి లేకపోవటం వల్ల. ఈ మూడుంటిని మీరు సమకూర్చుకోవటానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలో ఆ శాంభవి శక్తి ముందు కూర్చున్నప్పుడు ఆలోచించుకోవాలి. మీరు ఆలోచించుకుంటూ ఇంకొక చేతిలో ఏముంది శాంభవి శక్తి? డమరు ఉంది. డమరు అంటే ఉత్సాహము, జాగరూకత. 10 రోజుల్లో 30 పుస్తకాలు రాసేయాలి, భలే ఉత్సాహంగా ఉంటుంది విన్నప్పుడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా రెడీ చేసేయాలి, ఇంకా ఉత్సాహంగా ఉంటుంది, చేసేద్దాం అనిపిస్తుంది. ఘంట విన్నారు, చాలండి, ఇంకా 2 గంటలు అయింది, తలనొప్పి స్టార్ట్, ఇంకో గంట చెప్పటం మొదలెడితే ఇంకా రావటం మానేస్తారు. ఉత్సాహం ఏమైంది? డమరు నాదో ఫినిష్. దాన్ని అధిగమించటానికి ఆ డమరు అనేటటువంటి పరికరం భలే ఉపయోగపడుతుంది. ఆ నాదం కూడా చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఆ నాదం గురించి ఉపయోగించుకునేటటువంటి స్థితిలో మనం లేవు. సాధనాత్మకమైనటువంటి పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. కానీ ఆ డమరు యొక్క బొమ్మ కూడా మీకు ఆ భావాన్ని కలగజేస్తుంది. పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ అని రష్యాలో ఓ సైకాలజిస్ట్ ఒక గంట పెట్టాడు కాలింగ్ బెల్. కుక్కకి ఆ బెల్ సౌండ్ రాగానే రొట్టె ముక్క వేసేవాడు. అంటే బెల్ రాగానే కుక్కకి ఏమని మనసులోకి వస్తుంది? బెల్ శబ్దం కాదు, నాకింకా ఆహారం రాబోతోంది అని. తర్వాత ఏం చేశాడు, ఆహారం వేయటం మానేశాడు, బెల్లే కొడతాడు. బెల్ కొట్టినప్పుడల్లా దాని నోట్లోంచి లాలాజలం ఊరటం మొదలెట్టింది. అంటే ఏం జరిగింది అక్కడ, ఎలక్ట్రిక్ బెల్కి నోట్లో రుచికి సంబంధం ఏం లేదు, కానీ సంబంధం మనం పెట్టుకున్నాం, పెట్టుకునేటట్టు చేసుకున్నాం. అలాగే శాంభవి శక్తిని మనం ఆరాధించుతున్నప్పుడు ఆ డమరును చూస్తూ జాగరూకత ఉత్సాహము మనకు వస్తున్నాయి అనేటటువంటి భావాన్ని అలాగ కొన్నాళ్ళు మనం రిపీటెడ్గా చేసుకుంటూ ఉంటే ఆ డమరును చూసేసరికల్లా మనకి ఉత్సాహం ఏర్పడుతుంది. అది డమరు. దాని తర్వాత శాంభవి శక్తికి ఇంకొక శక్తి ఉంది, మూడవ నేత్రము. మిగతా వైష్ణవీ శక్తికి, బ్రాహ్మీ శక్తికి ఆ మూడవ నేత్రం లేదు. ఈ శాంభవి శక్తికి మూడవ నేత్రం ఉంది. ఏంటా మూడవ నేత్రం? దాన్ని దివ్య దృష్టి అంటాం, దాన్నే జ్ఞాన దృష్టి అని కూడా అంటాం. ఈ జ్ఞాన దృష్టి గురించి మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇంచేతంటే అదే మనకి చాలా ఉపయోగపడేది. మానవ శరీరధారి మిగతా ప్రాణులు బ్రహ్మ, విష్ణువు, యముడు, దేవతలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అవి కూడా సాధించలేనిది మానవ శరీరధారి సాధించగలడు ముక్తి. బ్రహ్మ ఉన్నాడు, ఒక కల్పం బతుకుతాడు. కల్పము అంటే 3, 0, 11 పక్కన 18 సున్నాలు వస్తాయి. అది ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు మీరు లెక్క చూసుకోండి. అది అన్ని సంవత్సరాలు ఒక బ్రహ్మ యొక్క కల్పాంతం. అన్ని సంవత్సరాలు వాడు బతకాల్సిందే. అన్ని సంవత్సరాలు ఆ బాధ్యత ఏదైతే ఉందో సృష్టికి, ఇన్ని కోట్ల కోట్ల సంవత్సరాల వరకు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క బాధ్యత అతను తీర్చుకోవాల్సిందే. ప్రారంధము, పురాకృత ప్రారంధము, ఆగామి ప్రారంధము, సంచిత ప్రారంధము, అన్ని ప్రారంధాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. వాటికి తగినట్టు శరీరాలు ప్రతి పాణికి ఇవ్వాల్సిందే. అది అతని డ్యూటీ. దాని నుంచి పారిపోలేడు. మనిషి పారిపోగలడు, పెండౌన్ స్ట్రైక్ అంటాడు మాట్లాడితే. మనిషి బాధ్యతను విస్మరించగలడు, కానీ దేవతలు కానీ మిగతా ప్రాణికూటులు కానీ వాటి బాధ్యతనవి విస్మరించలేవు, దాటలేవు, గ్రో అవ్వలేవు, ఎదగలేవు. అందుకనే ఈ మానవ శరీరాన్ని దుర్లభమైనటువంటి శరీరము అంటాం. దేవతలు కూడా ఈ మానవ శరీరాన్ని పొందాలి అని తహతహలాడటానికి కారణం ఏంటి అంటే, ఆ మనోటిని, ఆ బోరింగ్నెస్ నుంచి బయటపడగలరు వాళ్ళు. లలితాదేవి ఉంది, ఏం జరుగుతుందో అందులో, కోటి నారాయణులు, కోటి బ్రహ్మలు, కోటి దుర్గలు, మీకు ఏ ఏ దేవతాశక్తులు తెలుసో అందరూ కోటి కోటి మంది అంటే అన్నన్ని లోకాల నుంచి ఆవిడ దగ్గర కొలువు తీరుంటారు. కానీ ఆవిడ కూడా ఆవిడ పరిధిని దాటి ఏమీ చేయలేదు. కానీ మనిషి రెండు చేయగలడు, పరిధిలోనూ ఉండగలదు, పరిధి బయట ఉండగలడు. మరి అలాంటి మనిషి ఎంత పనికిరాని జీవితం జీవిస్తున్నాడు, దేవతలు కూడా కోరుకునేటటువంటి మానవ శరీరం లభించింది అని అర్థం చేసుకోగలుగుతున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత ఆ శరీరాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాడు? సిగరెట్లు కాల్చడానికి, తాగుడు తాగటానికి, తిట్టుకోవటానికి, వాళ్ళని తిట్టడానికి, వీళ్ళని తిట్టడానికి, ఎందుకు పనికిరాని చదువులు చదవటానికి, ఎందుకు పనికిరాని ఉద్యోగాలు చేసుకోవటానికి, ఎందుకు పనికిరాని బిజినెస్లు చేసుకోవటానికి. ఆధ్యాత్మిక దృష్టిలో, యోగ విద్య దృష్టిలో, సనాతన ధర్మము యొక్క జ్ఞాన నేత్రపు దృష్టిలో కనుక మన జీవితాన్ని మనం చూసుకుంటే ఏం సాధించాం? కోటీశ్వర్లు అయ్యారు, అవుతే ఏంటిట? ఎస్ఎస్వై ఏంటిట అవుతే? నువ్వు అయ్యావు కోటీశ్వరుడివి, మృత్యువు తర్వాత అది నీకేం ఉపయోగపడుతుంది? భార్యలు పిల్లలు నిన్ను చాలా ప్రేమిస్తారు, మృత్యువు తర్వాత నీకేమని ఉపయోగపడుతుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యావు, మృత్యువు తర్వాత అది నీకేం ఉపయోగపడుతుంది? బిజినెస్ కోసమని హార్ట్ ట్రబుల్ తెచ్చుకున్నావు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తెచ్చుకున్నావు, ఏం ఉపయోగపడుతుంది? జ్ఞాన నేత్రము. నిజంగా మీరు తెలివైన వాళ్లేనా, పరమ మూర్ఖులమా మనం? శాంభవి శక్తి అది చెప్తుంది. ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరాన్ని, జీవన్ముక్త స్థితిని పొందగలిగేటటువంటి మానవ శరీరాన్ని 84 లక్షల ప్రాణి కోటి సముదాయంలో ఏకైక శరీరధారి, ఇలాంటి మార్గాన్ని ఎన్నుకోవటానికి వీలుగా ఉన్నటువంటి శరీరధారి ఆ మార్గాన్ని తప్ప మిగతా దారమ్మట వెళ్తున్నాడు అంటే ఏమనుకోలేవండి? జ్ఞానం ఉందనుకోవాలా లేదనుకోవాలా? మన్ని మనం అంత గంభీరంగా మన మూర్ఖత్వాన్ని మనం తెలుసుకోలేకపోతే శాంభవి శక్తి మీకు పనిచేయదు. ఆ శాంభవి శక్తి ఇంకా ఏం చెప్తుంది మీకు? చితాభస్మాలేపు, పాండ్స్ పౌడర్ రాసుకుంటాడు శివుడు, స్పెషల్ మేక్. ఏం మేక్ అది? మేడ్ ఇన్ శ్మశానం. అది కూడా సగం కాలిన శవం యొక్క బూడిదై ఉండాలట. మళ్ళా పూర్తిగా కాలితే ఆ సువాసన తట్టదు. ఆ శవం కాలిన వాసన వస్తూ ఉండాలి. అక్కడ పాండ్స్ మ్యాజిక్ వాసన ఏదో ఇప్పుడు తాల్కం పౌడర్లో వాసన వేసినట్టు. ఎందుకది? అనుక్షణము మీ శరీరంలో ఉన్నటువంటి సెల్స్ చచ్చిపోతూనే ఉంటాయి. కోట్లాను కోట్ల సెల్స్ ప్రతిరోజు మీరు సబ్బు పెట్టుకు రాస్తారనుకోండి, మిగతా విషయాలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు మీ కర్మ, మీ పురాకృతమైనటువంటి సాధన విశేషము, ఈ జీవితం పూర్తిగా సాధనకి వినియోగపడాలి అని అనుకుంటే మనం ఇలాంటి జీవితంలో పుట్టుండం. అంచేత ఈ ఆధునిక కాలంలో, ఈ విశేషమైనటువంటి యుగ సంధి కాలంలో గురువులు ఒక మధ్య మార్గాన్ని సూచించారు. మీ ప్రారబ్ధ కర్మను అనుభవించండి, దాన్ని ఎదురీదకండి, దాని నుంచి బయటపడటానికి మీరు ప్రయత్నించకండి. మీరు బయటపడలేరు, మీరు అనుకుంటారంతే మీరు బయటపడగలమని. మరేం చేస్తాం? బాధ్యతలు ఎలా ఉన్నాయో వాటిని స్వీకరిస్తూ సమాజం మిమ్మల్ని ఎలా జీవించమంటుందో అలాంటి ముసుగులోనే మీరు జీవిస్తూ పార్ట్ టైంగా యోగ సాధన, ఆ పార్ట్ టైంగా యోగ సాధన చేస్తున్నప్పుడు మాత్రం మిగతా అన్ని మర్చిపోండి. శాంభవి శక్తి యొక్క 3వ నేత్రము మీకు ఇచ్చేటటువంటి ధైర్యము అది, వరదానము అది కూడా. సాధన చేస్తున్నప్పుడు ఈ భావన ఉండాలి. మీరు భోజనం చేస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయనుకోండి, ఆహారం లోపలికి వెళ్ళదు, డాక్టర్ ఉన్నాడు, ఆపరేషన్ చేసి వస్తాడు, తర్వాత కాఫీ తాగుతాడు. మరి ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాడు చూసినవన్నీ వాడికి గుర్తొచ్చాయనుకోండి, వాడు కాఫీ ఏం తాగుతాడు? అలవాటు పడిపోతాడు దానికి. అంచేత మీరు సాధన చేస్తున్నప్పుడు ఈ మానసిక స్థితి ఉండాలి తప్ప, బయట మీరు ఇంకో పనులు చేస్తున్నప్పుడు ఈ మానసిక స్థితి తెచ్చుకున్నారు అంటే అటు బయట పనులు మీరు చేసుకోలేరు, ఇటు ఈ ఆధ్యాత్మికమైనటువంటి డెవలప్మెంట్ మీకు ఉండదు. ఇది శాంభవి శక్తి. శాంభవి శక్తిలో మనం ఇన్ని రకాలుగా చెప్పుకున్నా టూకీగా చెప్పుకోవాల్సినవి 4-5 సూత్రాలు మాత్రమే. 1, జ్ఞాన నేత్రాన్ని ఉపయోగించి వివేకముతో నిర్ణయించుకునుట. 2, త్రిశూలము, అజ్ఞానము, అభావము, అశక్తి లేకుండా చూసుకునుట. 3, ఆఫ్ అవ్వకుండా నిరంతరం ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ ఉండుట డమరు తెలుపుతుంది. ఇవంతా దేని ఆధారంగా చేస్తాం? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం, ధర్మబద్ధంగా, సహిష్ణుతతో, శ్రమశీలతతో నూతనమైనటువంటి పొలాన్ని, నూతనమైనటువంటి సంస్కారాలని తెలుసుకుంటూ మనము శాంభవి శక్తిని ఉపయోగించుకుంటాం.